వేసుకుంటే మళ్ళీ కొంచెం సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి, మీరు జాగ్రత్తగా ఉంటే మళ్ళీ 10 రోజుల్లోనూ 20 రోజుల్లోనూ సంవత్సరం మళ్ళీ కొంత ఆరోగ్యం వస్తుంది. దాని ఒక విషయం నేను జ్ఞాపించుకున్నాను. కాలం పోతే జరిగిపోయిన నీరు కానీ, జరిగిపోయిన గంట కానీ, జరిగిపోయిన రాత్రి కానీ తిరిగి ఒక రాత్రి రాదు. ఒక రాత్రి తిరిగి రమ్మంటే రాదు, ఒక గంట జరిగిపోయిన గంట ఒక గంట రమ్మంటే తిరిగి రాదు. అంటే ధనం పోయిన ఇబ్బంది లేదు కానీ కొంతవరకు మళ్ళీ మనం పెట్టకపోవచ్చు కానీ, ఆరోగ్యం కూడా మళ్ళీ జాగ్రత్తగా ఉంటే మనం సంపాదించుకోవచ్చు కానీ, కాలం పోతే మళ్ళీ మనం సంపాదించుకోవాలి. అంటే కాలాన్ని గురించి ఉంటే మనం చేస్తే భగవంతుని అలవరపరుస్తున్నట్టుగా మనం భావించాలి. కృష్ణుడు కూడా గీతలో ఏం చెప్పాడంటే నేను కాలరూపంలో ఉన్నాను అని చెప్పాడు. అంటే కాలాన్ని గౌరవిస్తే భగవంతుని గౌరవించినట్టు. అశోకనిషత్తులు నచికేతసుడు యమధర్మరాజును ఒక ప్రశ్న అడుగుతాడు. జీవకోట అంతా మీరు చనిపోయిన తర్వాత తిరిగి పునర్జన్మ వాళ్ళకి ఎలా వస్తున్నారు అంటే ఆయన అన్నాడు, మళ్ళీ మానవ జన్మ రావాలని ఏం లేదు, ఉత్తర వస్తుంది కర్మానుసారం జన్మ వస్తుంది. ఈవేళ మానవుడిగా జన్మించిన వాడు వచ్చి దాంట్లో పశువుగా జన్మించవచ్చు, లేకపోతే ఇంకా ఉన్నతమైన స్థితిని పొందిన ఇది చాలా దేశీయంగా వాడు జన్మించవచ్చు. ఆ దేశం ఆ మనం చేతి స్థాయి ఎంతవరకు పెరిగిందో చూసుకోవాలి. మనకు వయసు ఎంత ముఖ్యం కాదు, మనకు వయసు 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 90 సంవత్సరాలు వయసు ముఖ్యం కాదు. వయసు శవం లోపల చైతన్య స్థాయి ఎంతవరకు పెరుగుతుంది. ఇది మానవుడికి శరీరం పెరుగుతుంది, వయసు వచ్చి మీద పడుతుంది, కానీ లోపల చైతన్య స్థాయి పెరుగుతుంది. లోపల ఇంత అశాంతికి, ఇంత ఆందోళనకి, ఇంత హింసా ప్రవృత్తికి, సమాజంలో ఇంత హింసా ప్రవృత్తి అంటే కారణం ఏంటంటే మానవుల్లో చైతన్య స్థాయి తక్కువగా ఉండటమే కారణం. మన ఇంట్లో మన గురించి నలుగురు నిర్దిష్టవాలి, నా మాటనే కాదు నా మాటనే అంటారు. అంటే ముందు మానవుడికి అహంభావన నేననే తరం కనిపిస్తారు, దేహం భావన అది ముందు నేనే తలం. ఆ నేను మొదల తలంపుని ఒకరి తలంపుని కలిసే మన మనస్సును పిలుస్తూ ఆ మనస్సును జీవుడిని కూడా పిలుస్తారు వేదాంత పరిభాషలో. మానవదోహం వచ్చింది, మళ్ళీ మీకు మానవదోహమే రావాలని ఏం లేదు. అలా మీ చైతన్య స్థాయి తగ్గిపోయిన వాళ్ళు పశుజన్మ కింద పడతారు, చెట్లు కింద రాళ్ళకైనా కూడా చైతన్య స్థాయి తగ్గిపోతే పట్టచ్చు. మానవదోహం వచ్చిన తర్వాత చదువులను చేసుకోకపోతే మళ్ళీ మీరు పశువు కింద పట్టచ్చు, మీరు చెట్టు కింద పట్టచ్చు, రాయి కింద రాత్రి కింద కూడా పట్టచ్చు. నచికేత మానవుడికి పునర్దేశం పునర్జన్మ ఎలా వస్తుందంటే వాడు అంత ముందు జన్మలో కళాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడు, వాడు చేసిన కారణం ఏంటి, వాడు చేసిన పని ఏంటి, వాడు చేసిన పని, వాడు మాట్లాడిన మాట, అంటే వాడు కర్మానుసారం పునర్జన్మ నిర్ణయించబడుతుంది. ఈ జన్మలో మానవ దేహం వచ్చిందని రాబోయే జన్మలో మానవ దేహం రావాలని లేదు, చైతన్య స్థాయి తగ్గిపోతే మళ్ళీ వాడు పశువులు జన్మించే అవకాశం ఉంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని వాడు అభివృద్ధిలోకి వస్తే మోక్షాన్ని పొందవచ్చు, మోక్షశక్తిని పొందవచ్చు, వాడే నారాయణ స్వరూపం పొందుతారు సద్వినియోగం కింద చేసుకుంటే అని యమ ఆచార్యుడు ఇవన్నీ కూడా టీచరే. ఆ యమ ఆచార్యుడు నచికేత శ్రీకి చెప్తారు, ఎవరు లెక్చరర్ గారు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు, మనకు ఉపయోగపడే విషయాలు చెప్పారు. అంటే మనకి ఈ శరీరం వచ్చింది, ఈ శరీరాన్ని సద్వినియోగం చేసుకోమని రిపీటెడ్గా రిపీటెడ్గా చెప్పారు. ఒక విషయం మీరు మర్చిపోకుండా ఈ మెట్లు మూసుకుని ఇంటికి వెళ్ళండి. ప్రతి జన్మలో కూడా తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు లేకుండా శరీరం కాదు, ప్రతి జన్మకి తల్లిదండ్రులు ఉంటారు, ప్రతి జన్మకి బంధువులు ఉంటారు, ప్రతి జన్మకి విరోధులు ఉంటారు, ప్రతి జన్మకి శుద్ధులు ఉంటారు. కానీ అన్ని జన్మల్లోనే ఓ సద్గురు మహాగురు మనకి మాట్లాడారు. స్నేహితులు లేకుండా విరోధులు లేకుండా జన్మ ఉండదు, తల్లిదండ్రులు లేకుండా జన్మ ఉండదు, పుట్టి మన పుట్టిల్లు అత్తగారులు లేకుండా జన్మ ఉండదు, బంధువులు స్నేహితులు లేకుండా జన్మ ఉండదు. కానీ అన్ని జన్మల్లో కూడా మనకు మంచి గురువు, ఒక మహాజ్ఞాని, ఒక మహాగురువు మనకి దొరకటం, ఒక గురువు దొరకటం కష్టం. అంటే అవకాశాన్ని మనం వ్యాఖ్య సద్గురు భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మనకి ఇంకా ఉత్తమ జన్మ వస్తుంది, ఉదాత్తమైన జన్మ వస్తుంది. తర్వాత మనకి మోక్షానికి భగవంతుడి లోపల ఉండి మనకి మోక్షానికి దారి చూపిస్తాడు. అంటే కొంతమంది అంటే ఇంకా దేవుని అనుగ్రహం వల్ల మనకి విచారణ చేయాలని గుర్తుపడుతున్నా, అయితే విచారణ చేసినప్పుడు దేవుని అనుగ్రహం వస్తుంది. అంటే భగవంతుడి అనుగ్రహం అంటే మనం విచారణ చేస్తాము, అది జ్ఞానం చేస్తాము, అది మనం విచారణ చేయటం వల్ల దేవుని అనుగ్రహం వస్తుంది. కానీ ఒక విషయం మనం మర్చిపోకూడదు, రెండూ అవసరమే. మనకు రెండూ అవసరమే, ఇది కృషి అవసరమే, అది కృప అవసరం. ఆ రెండు మనం అది ఆయన అనుగ్రహం ఎంత ముఖ్యం, మోక్ష సామ్రాజ్యానికి అధిపతి అవడం కోసం ఆయన అనుగ్రహం ఎంత ముఖ్యం, మన కృషి కూడా అంతే మోక్షం. ఒక మాటలు చెప్పాలంటే మన కృషి ఈశ్వరుని అనుగ్రహంగా మారిపోతుంది. మీరు కష్టపడి వ్యవసాయం చేసుకునేదాన్ని ధాన్యం ఎలా మారుతుందో, అది మీరు సంపదం ఎలా మారుతుందో, అలా మీరు పడ్డ కష్టం, మీరు చేస్తున్నటువంటి కృషిని అది కృపకుండా మారుతుంది. అంటే ఏది అవసరం అంటే రెండో అవసరమే, కృషి అవసరమే, కృప అవసరమే. ఇది ఒక మోక్షస్థితికి మాత్రమే కాదు, ఇది ఒక మోక్షస్థితికి మాత్రమే అని మీరు అనుకోకండి. ఒక లౌక్యంలో చిన్న చిన్న పనులు మనకు నెరవేరాలన్నా లోపలే మనం కూడా పనులు చేసుకుంటూ ఉంటాము, పనులు ప్రవర్తిస్తుంటూ ఉంటాం. ఆ పని నెరవేరటానికి కూడా మనం ప్రయత్నం ఉండాలి, కాలం కలిసి రావాలి, ఈశ్వరం ఉండాలి చిన్న. ఒకసారి మనం ఎంత ప్రయత్నం చేసినా చిన్న పని కూడా అవ్వదు, ఒక తక్కువ ప్రయత్నం చేసినా పెద్ద పని కూడా అవుతుంది ఒకసారి మనకు. అంటే ఈశ్వరానుగ్రహానికి అడ్డంకి ఏంటంటే, అంటే మీరు లోకానికి సంబంధించిన పనులు కూడా అది నెరవేరాలంటే స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం, అన్నీ చాలా ముఖ్యం. అందుకే భక్తులు అంటే మీకు అందరికీ ఏంటంటే, మీరు ఆహార విషయంలో జాగ్రత్తగా ఆహార విషయంలో పదమ అంటే మీ సాధనకి ఉపయోగపడేలాగా మీరు వస్తున్నారు. అంటే మీరు మాట్లాడే మాట మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి సహకరించాలి, మీరు చిన్న చెల్లి మీ అభివృద్ధికి సహకరించాలి. అదే మీ దైనందిన జీవితంలో మీ జీవిత విధానం మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి సహకరించాలి. మీ దేవుని కృపకి పాత్రలో ఏ పద్ధతిలో మనం జీవించాలి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, సాధన ప్రయత్నం ఈ దేహానికి అక్కర్లేదు, లోపల నా చైతన్యానికి అక్కర్లేదు, ఈ శరానికి సాధన అక్కర్లేదు, ఈ లోపల ఉంటుంది పరమేశ్వరికి సాధన అక్కర్లేదు. మీరు ఎవరికి సాధన కావాలి, లేదా చెప్పినప్పుడు లోపల జీవుడు ఎక్కడ కాదు, ఆ జీవుడు ఏం చేస్తాడంటే దేహంతో ఇంద్రియులతో మనస్సుతో బుద్ధితో మీకున్న వికారములతో వారి ప్రాధాక్ష్యం పొందుతున్నాడు. ఆ గో లక్షణాల గురించి ప్రకృత లక్షణాల గురించి విడుదల పొందటానికి సాధన, ఎప్పుడైతే మీరు గో లక్షణాల నుంచి ప్రకృత లక్షణాల నుంచి విడుదల పొందారో, లోపల సహజంగా ఉన్న న్యాచురల్గా నార్మల్గా ఉన్న ఆనందం అనేది వ్యక్తమవుతుంది. ఏది ఏమిటిగా మీరు తెలిసినప్పుడు మన విధం ఉన్నట్టుగా మీకు గోచరిస్తుంది. అంటే మనం మాట కూడా సాత్వికంగా మాట్లాడాలి, వాక్కు తపస్సు. అంటే మనం ఏదైనా మాట్లాడితే పది మంది చదవడమే ఇవ్వాలి. కొంతమంది మాట్లాడాలంటే చాకు బుట్టు కోసినట్టు బ్లేడు పెట్టింది మనం చాలా మీద కోసినట్టు ఉంటుంది, దానివల్ల వాళ్ళ హృదయం మనం పెరుగుతుంది. అర్జున, ఎవరికైతే ప్రశాంతమైన మనస్సులో, ఎవరికైతే గ్రామీణ స్థితిని పొందాలనే ఆకాంక్ష ఉందో, ఎవరికైతే రజోగుణ వికారంలో లేవో, ఎవరైతే తన మనస్సులో ఉన్న దోషాల నుంచి విడుదల పొందటానికి నిరంతరం ఇది రాత్రి నీ కళలో అనకుండా ఎవరైతే కృషి చేస్తున్నారో, ఎవరైతే దాన్ని ఫిల్టర్ నుంచి ఆ మనస్సులో ఉన్న దోషాల నుంచి ఆ రచయితల నుంచి విడుదల పొందటానికి ఎవరైతే కృషి చేస్తున్నారో, అటువంటి యోగికి, అటువంటి సత్పురుషుడికి, అటువంటి గ్రేట్ జ్ఞానికి, అటువంటి విజ్ఞానికి ఉత్తమ సుఖం, ఉత్తమ శాంతి తనంతట తానుగా వచ్చి ఆ యోగిని వరిస్తుంది అర్జునుడు అని భగవంతుడు గీతలో చెప్పారు. అంటే మనం వెళ్ళే సుఖాన్ని వరించి అక్కడ మన జీవిత విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటే ఆ వర్తన సుఖం వచ్చి మనల్ని వరిస్తుంది, మనల్ని వరిస్తుంది. ఆ వర్తన శాంతి, ఆ సుఖం ప్రకృతికి సంబంధించిన విషయాలతో అంటూ లేనిటువంటి ఆ సుఖం, ఆ శాంతి, అది వచ్చి నువ్వు దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు, అదే వచ్చి నువ్వు వరిస్తుందా ఆ ఉత్తమ సుఖం. ఎవరిని భరిస్తుంది అంటే నువ్వు బలహీనతలంటే నీకు తెలియాలి, నువ్వు బలహీనతలంటే నువ్వు తెలుసుకోవాలి. ముందు నీకు పునర్జన్మ కారణాలు ఏమన్నాయో నువ్వు మనసులో తెలుసుకోవాలి. మొదలు వచ్చినా చెప్తారు, నీ మనసుని ఏ కోరికలైతే గోగుతున్నాయో అవి చూసుకోమని. అంటే నీ మనసుని ఏ విషయాలైతే బాధపడుతున్నాయో, ఏవైతే మీకు అశాంతి కలిగేస్తున్నాయో, ఆందోళన కలిగేస్తున్నాయో, వాటి గురించి విడుదల పొందటానికి నువ్వు ప్రయత్నం చేయటమే సాధన. చైతన్యం కూడా కోరికతోడు ప్రాధాక్ష్యం పొందదు, ద్వేషం కూడా కోరికతోడు ప్రాధాక్ష్యం పొందదు. ఈ కోరికలన్నీ కూడా మనస్సులో ఉన్నాయి. పూర్వజన్మ వాసులు, రాబోయే జన్మ కారణం, ఇవన్నీ మనస్సులోనే ఉన్నాయి. దేవుడు ఆయన దగ్గర చెప్పుకోలేదు. ఎవరి గుణాలను, ఎవరి వికారాలను వారి మనస్సులో పెట్టి ఉంచారు. ఆ మనస్సుకు అనుగుణంగా, ఆ చేసిన కర్మకి అనుగుణంగా వాడు పునర్జన్మను ప్రసాదిస్తాడు, పునర్జన్మం ఇస్తాడు. అంతేకాని అక్కడ ఉచ్చు దగ్గరలో ఉండవు, ఆ దిగు నుండి కరెక్ట్గానే ఉంటుంది. అంటే ఒకళ్ళ మీద ఇష్టం, ఒకళ్ళ మీద అయిష్టం, అది ఏమి ఉండదు. దిగు నుండి కరెక్ట్గా ఉంటుంది. నేను చేసినటువంటి కర్మకి ఈ వాసన అనుగుణంగా మీరు పునర్జన్మ నిర్ణయించబడుతుంది. అయితే ఈ జన్మలో నేను మనిషిగా జన్మించాను, వచ్చి జన్మలో మనిషిగా వస్తానని అనుకోవచ్చు. పశు జన్మలో తెలవచ్చు, అంతకంటే చైతన్య స్థాయి కలిగితే చెట్టు కింద నాకు రాయి కింద కూడా నువ్వు ఒకటి. అంటే కాలాన్ని వచ్చిన పనిని జాగ్రత్తగా చూసుకోండి అని గమన మనిషి ఉన్నారు. వచ్చిన పని మర్చిపోకండి. ఈ ఏ పని మీద అయితే వచ్చారో, మనం ఏ ఈ భూమి మీద ఏ పని మీద అయితే వచ్చామో నా పని మర్చిపోకూడదు. అర్జున్ ఈ దేశయాత్రకు సంబంధించిన పనులను జాగ్రత్తగా చేసుకుంటూ ఇతరుల మీద ఆధారపడకుండా మిగతా సైన్యంతా కూడా బ్రాహ్మణ స్థితిని పొందటానికి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకో. అంటే వ్యర్థమైన చింతలతో, వ్యర్థమైన కర్మలతో కాలాన్ని పాడు చేసుకోవద్దని చెప్పారు. మీరు ఏదైనా పనిచేస్తే మీ కుటుంబానికి ఉపయోగంగా మంచిది, సమాధానం ఉపయోగంగా మంచిది. తర్వాత మనకి వెయ్యి శాస్త్రం ఎక్కువ రాకుండా, సాధ్యమైనంత వరకు చిరుతరం కూడా రాకుండా చూసుకోవాలి. చరిత్రం కూడా రాకుండా చూసుకోవాలి, అది జాగ్రత్తగా ఉండాలి. ఇంకేంటి, మానవుడు తలంపును బట్టి పనిచేస్తాడు, తలంపును బట్టి మాట్లాడతాడు. ఇది తలంపుల నుంచి మన చిన్న అన్న విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో, మన మనసులో వచ్చే తలంపుల విషయం కూడా అంత జాగ్రత్తగా ఉంటాం. అంటే తలంపులు మంచి తలంపులు వస్తుంటే నువ్వు ఉద్రేకపడతాం, చెడు తలంపులు వస్తే అభివృద్ధి పాడవుతాం. ఇది తలంపుల విషయంలో మనకి ఎటువంటి తలంపులు వస్తున్నాయో, తలంపుల విషయంలో కూడా మనం బహు జాగ్రత్తగా ఉంటాం. ఇది సాధన ఎవరికి, చైతన్యానికి సాధన అక్కర్లేదు, దేహానికి సాధన అక్కర్లేదు, మరి జీవుడికే సాధన. ఆ శరీరం మరణించినట్టు ఏదైనా బాధిస్తే బాధపడితే కూడా జీవుడని లక్షణంగా చెప్తారు. శరీరం మరణించినట్టు ఏదైనా ధర్మాత్మయం బాధపడతారు, ఏదైనా జీవుడే బాధపడతారు. ఎందుకు బాధపడతారు? శరీరం తనకు కాకపోయినా, శరీరంతో తనకున్న సాధాక్ష్యాన్ని బట్టి దుఃఖం వస్తుంది. మనకు ఏంటన్న దుఃఖం వస్తుంది, మనం అదనుకున్న దుఃఖం వస్తుంది. మనం ఏంటో ఐడెంటిటీ అవ్వకుండా ఏమీ దుఃఖండాలి. ఏంటో కాలాక్ష్యం పొందకుంటే మనకు దుఃఖండాలి. ఏంటో దానితో కాలాక్ష్యం పొందుతాము. ఆ శరీరంతో ఎప్పుడైతే మనకు కాలాక్ష్యం వచ్చిందో, ఆ శరీరం మరణించినప్పుడు ఆ శరీరంతో కాలాక్ష్యం పొందిన జీవుడు మాత్రమే దుఃఖపడతారు. ఇది సాధన ఎవరికంటే జీవుడికి మాత్రమే, ఎనర్జన్లు ఎవరికంటే జీవుడితో. ఎందుకు జీవుడికి పూర్వజన్మ వేగం లేకుండా జీవుడు ఉండలేడు. అంటే మీరు వేగం ఉండగా జీవలక్షణాలు కనుక పోగొట్టుకుంటే మళ్ళీ చక్రంలోకి, జన్మ మరణ చక్రంలోకి రావాల్సినటువంటి పని లేదు. శరీరం ఉండగానే పోగొట్టుకోవాలి. శరీరం మరణించిన తర్వాత మనం ఇంకా చేసిన ఏం లేదు, మళ్ళీ వేగం వచ్చే వరకు మనకు సాధన చేసే అవకాశం లేదు. అంటే శరీరం ఉండగానే మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే రమణ మహర్షి గారు కూడా అక్షర మన మనలో ఏమని చెప్తారంటే, ఈ దేహం భౌతికమైన అగ్నికి ఆకుతి అవ్వకముందే ఓ అరుణాచలేశ్వర ఈ జ్ఞానాన్ని సంకించి ఈ యోగ లక్షణాన్ని బహిరింపలేదు. ఆ ఈశ్వరానుగ్రహానికి నేను ఎలా పాత్రమవుతాను అని ప్రశ్న. రమణ మహర్షి గారు ఆయన జీవిత కాలంలో 30,000 ప్రశ్నలకు సమాధానం చెప్తారు. ప్లాట్ఫారంలు కూర్చొని ఎక్కువ ప్రసంగాలు చేయలేదు. ప్రత్యేకంగా కావాలని రచనలు చేయలేదు. కానీ ఎవరైనా అడిగితే, భక్తి చోటు అడిగితే, చేరణ కోసం కాకుండా తెలుసుకోవాలనే కాంక్షతో కనుక అడిగితే, అటువంటి సాధకులకి, అటువంటి జిజ్ఞాసులకి 36 ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. మీరు ప్రసంగాలు ఇంటికి చేయకూడదు అని ఒక సందర్భంలో ఆయన అడిగారు. అయితే అన్నారు, జ్ఞానాన్ని ఇవ్వాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి, ప్రసంగాల ద్వారా కంటే మామూలుగా వారిని ఎక్కువ జ్ఞానాన్ని ఇవ్వవచ్చు. వారు ప్రసంగం చేస్తున్నారా మా అనుభవం అనడానికి ముఖ్యం కాదు, ఆ జ్ఞానాన్ని పంచిపెట్టడం, జ్ఞానాన్ని ఇవ్వటం ముఖ్యం. వారు ఏ వాసనను తొలగించుకోవడానికి, ఏ వాసన నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఆ వాసన తొలగించుకోవడానికి తగిన శక్తి ఆ సాధకుడికి ఇవ్వటం ముఖ్యం. ప్రవచనాలు, ప్రసంగంలో ఈ లైసెన్స్, ఈ రీడింగ్స్, అధ్యయనాలు ఇవన్నీ అవసరమే. కానీ అవి రెండో పక్షం. మొదటి పక్షం ఏంటంటే ఈశ్వరానుగ్రహం, గురువు అనుగ్రహం. అది మనస్సు ఏంటి లాంటిది, అది అనగాలంటే ఆ గురువు యొక్క అనుగ్రహం అనే శంకన అవసరం. ఏంటి ఎవరు అనచగలరో సింహం మాత్రమే అనకూడదు. అవును, మనస్సుని ఏ విధంగా వాసనని ఏ విధంగా ఎవరు తొలగించగలరు, అంత బలమైన జంతువుని ఎవరు తొలగించగలరు, అంత బలమైన వాసనని ఎవరు తొలగించగలరు. ఈ వాసనను కేవలం ఈ చెన్న చేతలో ఈ వాసన తొలగించుకోలేదు. గురువు అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం, కాలం కలిసి రావటంలో వాసన గురించి విడుదల పొందుతా ఉన్నాం. కేవలం ఈ తిరిగి అంటే సరిపోదు, కేవలం ఈ సాధన అంటే సరిపోదు. ఈశ్వరు యొక్క అనుగ్రహం నాకు కావాలి అని అడుగుతున్నాడు ఇక్కడ ఒక భక్తుడు. భగవాన్ ఏమంటున్నారంటే, ఈశ్వర అనుగ్రహం వస్తున్నాయో నేను అర్పించుకోవటం వల్ల వస్తుంది. కానీ బలవంతుడు మనిషిని ఈ పని నేను చేసేందుకు ఫలంతో బంధిస్తుంది. నువ్వు అహం వృత్తి లేకుండా జీవిస్తే, అహం వృత్తి లేకుండా పనిచేస్తే, అహం వృత్తి లేకుండా మాట్లాడితే, ఈ దైవంలో జీవితం అహం వృత్తి లేకుండా, అహంభావం లేకుండా ఉంటే, అప్పుడు ఈశ్వరానుగ్రహం నువ్వు పాత్రలు అవుతావు. అప్పుడు ఏం చేస్తాడు, పాత్రలు ఎవరే కాదు, ఆయన స్వరూపాన్ని నీకు ఇస్తాడు, జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. అంటే ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తే ఆయన స్వరూపం నీకు తెలుస్తుందో ఆ జ్ఞానాన్ని కలగజేస్తాడు ఆయన అనుగ్రహం వల్ల. అందువల్ల అనుగ్రహమే, అందువల్ల అనుగ్రహం. అయితే మనం గుర్తింపు, గుర్తింపు చేసే శక్తి మనకు అనుగ్రహం ఎదురు మనకు పెరుగుతుంది. అనుగ్రహం ఎవరు ఎదురు తెలిస్తే అనుగ్రహం సంపాదించుకోవడానికి మనం ఎంతో కొంత ప్రయత్నం చేస్తాం. దాని ఎదురు పెరుగుతుందో కాబట్టి ఆ అనుగ్రహం సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయటం లేదు. అంచేత మీ శరణాగతి పొందటం వల్ల, గతరుగా శరణాగతే, ఆ శరణాగతి పొందటం వల్ల ఈశ్వర అనుగ్రహానికి మీ బాధ్యులు అవుతాం అయ్యా. మీరు శరణాగతి నిజమైన ప్రార్థన. ప్రతి చిన్న విషయానికి మీ మనస్సును పుణ్యం చేసుకుంటే మీరు శరణాగతి పొందరు. అంటే మీ శరణాగతి పొందటం నేర్చుకుంటారు ముందు. అసలు మీరు మీరే మీ వాసనతో మీరు పోరాడి దాన్ని జయించాలంటే ఎంతో కొంత మీకు శాంతి పొందరాలి, ఎంతో కొంత మీకు శక్తి రావాలి. తర్వాత ఆ వాసన పునర్జన్మలకు భగవాన్ చెప్తుంటారు, మళ్ళీ విత్తనం బాగా చిన్నది. ఈ 66 మర్రి చెట్టు ఎత్తనం చూశారు లేని మెండాసులు, మర్రి విత్తనం బాగా చిన్నది. ఇది మనకి మన ముందుకు అందరికీ వచ్చిన విషయం. మర్రి విత్తనం బాగా చిన్నది. ఆ చిన్న విత్తనం నుంచే పెద్ద కాండాలు, పెద్ద ఆకులు, మామిడి పెద్ద పెద్ద చెట్టు, బ్యాంక విశాలమైన చెట్టు చెట్టు, ఎన్నో చిన్న విత్తనం నుంచి మర్రి మహావృక్షం, ఎంతో వృక్షం వ్యాపిస్తాను వచ్చి. అదేవిధంగా చిన్న వాసన చాలు, ఆ చిన్న వాసన మీద లోకాన్ని కల్పిస్తుంది, లోకాన్ని సృష్టిస్తుంది, నేను సంసార చక్రంలో బంధిస్తుంది. ఒక చిన్న వాసన చాలు, శరీరం చనిపోవడానికి అన్ని రోగాలు అక్కర్లేదు, అన్ని ఒక రోగం సరిపోతుంది. అదే మీ పునర్జన్మకి ఒక వాసన సరిపోతుంది. అంటే వాసన నుంచి తలంపు వస్తుంది. లోపల వాసన లేకపోతే మీకు తలంపు రా. ఆ వాసన ఎలాగో వస్తుందంటే, పూర్వజన్మలో ఏ విషయాన్నైతే మీరు బోధించారో, అంటే దానివల్ల సుఖం రాకపోయినా సుఖం వస్తున్నా ఏ విషయాలైతే మీరు బోధించారో, ఆ భోగం నుంచి వాసన పడుతుంది. మనకి సుఖం కావాలి, కానీ సుఖం ఎక్కడుందో మనకు తెలియదు. అది ఎక్కడుందో తెలియజేయడానికి ఆచార్య పురుషులు, మహాత్ములు, జ్ఞానులు, గురువులు ఈ భూమికి అవతరించి వచ్చారు. అందరికీ సుఖం కావాలి. దేవుడు లేడని చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ నాకు సుఖం అవసరం లేదని చెప్పే వ్యక్తి ఒక్కడు కూడా కనపడదు. నాస్తికులకు కూడా సుఖం కావాలి, నాకంటే ఎక్కువ కావాలి నాస్తికులకు సుఖం. ఈ భక్తులు కొంత వేరు చేస్తారు కష్టాన్ని, నాస్తికులు అసలు మీరు చేయలేరు. అది వాళ్ళకు కూడా సుఖం కావాలి. అయితే ఆ సుఖం ఎక్కడుంది అది చెప్పటానికి, అది జీవుడికి బోధించడానికి ఈశ్వరుడు అనేక గురువు రూపంలో, అంటే మన భగవంతుని ఆరాధించగా ఆరాధించగా స్మరించగా 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 అవసరమైతే నీ ఒక్కడి కోసం భగవంతుని గురువు ధరించి భూమికి వస్తాడు. అసలు అనుగ్రహ స్వరూపుడు ఆయన. ప్రహ్లాదం రక్షించడానికి నరసింహస్వామి అవతారం వచ్చిన, అంతకంటే నరసింహస్వామి చేసిన పని ఏమి లేదు. ఒక్క ప్రహ్లాదం రక్షించడం కోసం భగవంతుని నరసింహస్వామి రూపం ధరించాడు. అంటే ఈశ్వరుడు పట్ల మనకున్నటువంటి ప్రేమ, భక్తి, విశ్వాసము, విశ్వాసం భక్తి అని సరిపడాలి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ఈశ్వరుడు పట్ల సజీవమైన విశ్వాసం పెరిగిందో ఆ విశ్వాసము రూపము లేని నామము లేని నామరూపంలోని ఈశ్వరుడికి ఒక రూపం ధరించి ఒక నామం ధరించి మన కోసం ఈ భూమికి వచ్చి మన కరెంట్ చేస్తాడు. అంటే ఈశ్వరుడు అనుగ్రహ స్వరూపుడే. దైవమన్న, గురు అన్న, చైతన్యమన్న, ఆత్మన్న, ఇవన్నీ పర్యాయపదాలు. మనం చైతన్యమే ఆత్మ అంటున్నాం, గురు అంటున్నాం, అయితే ఈశ్వరుడు అంటున్నాం, దైవం అంటున్నాం. ఎందుకంటే పెట్టి ఇవన్నీ కూడా ఉన్న పదార్థం ఒకటి, ఉన్న పదార్థం ఒకటే. దానిలో మన గురువును లేకపోతే చైతన్యమని మరొకటను ధర్మమనం ఇవన్నీ కూడా పర్యాయపదాలు. ఇవన్నీ పర్యాయపదాలు. ఏ వస్తువునికే నువ్వు పొందటానికి ప్రయత్నం చేస్తున్నావు, ఏ వస్తువుని తెలుసుకోవడానికి నువ్వు యాత్రలు చేసి సాధన చేసి పెద్దలను ఆశ్రయిస్తున్నావో ఆ వస్తువు యొక్క అనుగ్రహం లేకుండా దానిని పొందలేదు. వచ్చిన పని మరిచిపోకూడదు. భగవాన్ ఇది రిపీటెడ్గా చెప్పేవారు. ఎందుకంటే ఒక కాఫీ నుంచి ఒక పెద్ద మనిషి వెళ్ళాడు. ఎక్కడికి భగవాన్ చూస్తాను అంటే భగవాన్ సోఫాలో కూర్చున్నారు ధ్యాన మందిరంలో. వచ్చి ఆయన అన్నాడు చూడే ఎవండ స్వామి ఆ మోని ఒకడు ధ్యానం చేయడానికి కూర్చున్నాడు కానీ వాడు నిద్రపోయాడు. అది ఉద్దేశం ధ్యానం చేయాలి. ఆ ధ్యానంలో అతనికి నిద్ర వచ్చింది అన్నాడు చూడు. అంటే భగవాన్ అన్నట్టు కాకినాడు పెద్ద మనిషితోటి వాడు వచ్చిన పని వాడు చూసుకుంటున్నాడు, నీళ్ళు వచ్చిన పని నువ్వు చూసుకుంటున్నావు అన్నాడు చూడు. వాడు ఎందుకు వచ్చాడంటే నిద్ర పోవడానికి వచ్చాడు. నువ్వు కాకినాడికి ఎందుకు వచ్చావంటే వాడు నిద్రపోతున్నాడో లేదో చూడటానికి నువ్వు వచ్చావు. మోక్షం నీకు ఎక్కడలేదు, వాడికి ఎక్కడలేదు. ఆత్మ జ్ఞానం, ఆత్మ విద్య, ఆత్మ సుఖం, ఆత్మ శాంతి నీకు ఎక్కడలేదు, వాడికి ఎక్కడ. వాడని నిద్రపోవడానికి వచ్చాడు కదా, వాడి పని చూసుకుంటున్నాడు. అంటే నీకు ఎందుకు వచ్చారట్టు వాడు నిద్రపోతున్నాడో లేదో చూడటానికి వాడు వచ్చారట్టు. అది ఎందుకు వచ్చిన పని భూమి మీద మనం ఏ పని మీద వచ్చాము ఆ వచ్చిన పని చూసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మన రోడ్డుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. మనకి మంచివాళ్ళు ఎదురవుతారు, చెడ్డవాళ్ళు ఎదురవుతారు, పశువులు ఎదురవుతాయి, అనేక రకాలు రకరకాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం మన పద్ధతిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. రాబుతానండి అన అలాగే అదే విధంగా మనం వచ్చిన పని మనం చూసుకోవాలి. మనిషి అర్థం వస్తున్నారనుకోండి మన కార్యం చేస్తాం తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అది లోకం, లోకం అనేది రకరకాలుగా ఉంటుంది. ప్రకృతిలో రకరకాలుగా ఉంటుంది. నేను ప్రకృతి మనిషిని తప్పించుకుంటూ నీ గమనం చేరుకోవడానికి నీ ప్రయత్నం చేయి. నేను ఒక మహాత్ముడు అన్నాడు, ఇదంతా కలియుగం. ఈ కలియుగంలో మోక్షాన్ని పొందడం చాలా కష్టమని చెబుతున్నారు. ఇది కష్టం అయితే అవ్వచ్చు. కలియుగం అంటే ఈ భక్తి భావన తక్కువ అనొచ్చు. ఎవరైనా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలంటే వాడికి సహాయ సహకారాలు కోపరగా అందకపోవచ్చు. ఏ అమావాస్య చేకటి అనుకోండి, మీ చేతిలో టార్చిలైట్ ఉంటే అమావాస్య చేకటి ఏం చేస్తుంది? మీ చేతిలో టార్చిలైట్ ఉందనుకోండి, అమావాస్య చేకటి ఏం చేస్తుంది? చేకటి ఉంటే ఉండనివ్వండి. మీరు నడిచి వెళ్ళిపోవడానికి మీ చేతిలో ఉన్న టార్చిలైట్ పనిచేస్తుంది. అలాగే ప్రకృతి మనుషులు కూడా మీ చేతికం ఇవన్నీ మీ సాధన వల్ల మీ సాధన పద్ధతి మీరు చేసుకుంటూ ఇదిపోతే టార్చిలైట్ సహాయించడం గమ్యానికి వెళ్ళిపోతారు. ఎంత చీకటి గాఢంగా ఆ డార్కెస్ట్ నైట్ అయిపోయి మీ పద్ధతిలో మీరు ధరించి వస్తుంది. ఎవరో కూడా మీకెందుకు ఎంత కవి ఉంది ఎంత కవి లక్షణాలు అనుకోవడం మీకెందుకు మీ పద్ధతిలో మీరు సాధించవచ్చు. ఎందుకంటే చైతన్యానికి ఇతరుల విషయం అక్కర్లేదు, ఆత్మకి ఇతరుల విషయాలు అక్కర్లేదు. ఇతరుల విషయాలు ఎవరికి కావాలంటే ఈ అహంభావంతో కావాలి, ఈ మనస్సుకే కావాలి. ఆ మనస్సుకి ఆకారం వెళ్ళటండి, కానీ ఆకారాన్ని పట్టుకోవడం దానికి ఇష్టం అంటే ఈ మనసును నాకు చూపించమంటే మీరు చూపించగలరా? చూపించలేరు. ఎందుకంటే ఆకారం లేదు. దానికి ఆకారం లేకపోయినా ప్రతి జన్మలోనూ ఏదో ఆకారాన్ని పట్టుకుంటుంది. ఏదో రూపాలను మారుస్తూ ఉంటుంది, ఏదో రూపాన్ని ధరిస్తూ ఉంటుంది, ఆ రూపాలను మారుస్తూ ఉంటుంది. ఈ జీవుడు తన రూపంతో తన నామంతో ప్రాగాక్ష్యం పొందటం వల్ల వారికి దేవలక్షణాలు పెరుగుతూ ఉంటాయి. రమణ మహర్షి గారు మాకు చక్కటి ప్రశ్న ఇచ్చారు. వెరీ చార్మింగ్ క్వశ్చన్, వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఏమడిగారంటే అందుకు దేశంలో కొంతమంది నాయకులు సేవ చేస్తున్నారు కదా, ప్రజలకి కొంతమంది నాయకులు సేవ చేస్తున్నారు కదా, మరి ఆ సేవ వల్ల వారికి ఆత్మ జ్ఞానం ఇంటికి కలగటం లేదు. అప్పుడు వెంటనే భగవాన్ అన్నారు కదా, దే ఆర్ సెల్ఫ్ సెంటర్. వాళ్ళు సేవ చేయొచ్చు కానీ లోపల స్వార్థంలోంచి వాళ్ళు బయటకు రాలి. పెద్ద పెద్ద నాయకులు కూడా మామూలుగా ప్రజల కోసం కొన్ని పనులు చేయొచ్చు కానీ వాళ్ళు లోపల నుంచి స్వార్థంలోంచి విడుదల పొందడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే దే ఆర్ సెల్ఫ్ సెంటర్. వాళ్ళు సెల్ఫ్ సెంటర్ కాదనుకోండి ఏనాడో జ్ఞానం అయిపోతారు. అంటే వాళ్ళు ఏదైనా పని చేయొచ్చు, ఒకవేళ మంచి పనే చేయొచ్చు. ఆ మంచి పని కూడా ఆ నాయకులు ఏదో ప్రయోజనం ఆశించి చేయొచ్చు. ఆ ప్రయోజనం వస్తున్నా కానీ దేవుని అనుగ్రహం రాదు, మరి జ్ఞాని అవ్వలేదు. మ్యాథమెటికల్ యాక్యురసీ నువ్వు బాగా అర్థం చేసుకోండి. మ్యాథమెటికల్ యాక్యురసీ నువ్వు ఏదైనా ఒక మంచి పని చేయొచ్చు, చేస్తే దాని ఫలితం నీకు రావచ్చు. నువ్వు అనుభవిస్తావు, అనుభవిస్తే కాల ప్రవాహంలో కుట్టుకుపోతుంది. అదే నేను ఏ ఉద్దేశంలో అయితే చేస్తున్నావో ఆ పని కాలకు ఫలితం నుంచి వస్తున్నా కానీ ఈశ్వరానుగ్రహం రాదు. ఈ పని ఆ ఫలితానికే పరిమితం. కానీ నువ్వు పరిమితులు లేకుండా నీకు కేవలం ఈశ్వరానుగ్రహం కోసమే కనుక పని చేస్తుంది, అది ఈశ్వరానుగ్రహం నెత్తి మీద వర్షిస్తుంది, నీ శిరస్సు మీద వర్షిస్తుంది. వర్షించమే కాదు జ్ఞాన సామ్రాజ్యానికి అధిపతి చేస్తుంది. నేను ఎవరైనా చిన్న మాటలతో పడ్డా ఇంకా మనకు జ్ఞానం ఆడాల్సింది. ప్రపంచంలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. చైతన్యంలో మంచి లేదు, చెడ్డ లేదు. ఈ చెడ్డ ఎక్కడుందో మనసులో మంచి మనసులో ఉంది, చెడ్డ మనసులో ఉంది. ఈ చెడ్డ మంచి అని చైతన్యంలో ఏం లేదు, ఆత్మలో ఏం లేదు. అదే రమణదేవాన్ని అడిగారు ఒక చట్టం, మీరు చెడ్డవాళ్ళు కూడా ఎందుకు ఉన్నారు సృష్టిలో, వాళ్ళు కూడా కాదనుకుంటే వాళ్ళ ప్రయోజనం కూడా ఉంది. మంచివాళ్ళు ఇంకా మంచివాళ్ళని చేయడానికి చెడ్డ వాళ్ళ పాత్ర ఈ లోకంలో కూడా ఉంది. అంటే లోకంలో వాళ్ళు పోషించే పాత్ర కూడా ఉండవయ్యా అన్నారు భగవాన్. భగవాన్ ఒక మాట అన్నారు, పుట్టినవాడు చనిపోతాడు కానీ పుట్టినవాడు చనిపోడు. పుట్టినవాడు చనిపోడు, పుట్టినవాడు చనిపోతాడు. అయితే శరీరం పుట్టినప్పుడు సంతోషిస్తాం, ఆ శరీరం మరణించినప్పుడు దుఃఖపడతాం. ఇంటికి నువ్వు చేయవలసినట్టు ఆ శరీరం పుట్టినప్పుడు నువ్వు ఎంత సంతోషపడ్డావో ఆ శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా అంత సంతోషంగా వెళ్ళిపోవాలి. ఈ శరీరం వచ్చినప్పుడు నువ్వు సంతోషించావు కదా, ఏదో రోజు నువ్వు 90 సంవత్సరాలు జీవించినా 70 సంవత్సరాలు జీవించినా ఏదో రోజు శరీరానికి మరణం ఉంటుంది. ఈ గాలి మనం ఎన్నిసార్లు ఈ శ్వాసలు ఎన్నిసార్లు తీసుకోవాలో మన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు నిర్ణయించబడి ఉంటుంది. దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టండి, దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టండి. అది ఏ రోజున ఎక్కడ ఉండాలో దాని ప్రారంభం ప్రకారం నడుస్తుంది, ఏదో ఒక రోజున రాలిపోవచ్చు. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు పుట్టినప్పుడు సంతోషంగా పుట్టుకు, నువ్వు సంతోషించాలంటే ఇంట్లో సంతోషిస్తారు, నువ్వు వచ్చిన రోజు సంతోషిస్తారు, చనిపోయిన రోజు గొప్పవారు. పుట్టిన తర్వాత చచ్చిపోయే రాడు కానీ మనిషి మారదు. మరి పుట్టినప్పుడు నువ్వు సంతోషిస్తున్నావు, చనిపోయినప్పుడు గొప్పపడుతున్నావు. అంటే పుట్టినప్పుడు నువ్వు ఏ సంతోష స్థితిలో ఉన్నప్పుడు ఉన్నావు, చనిపోయినప్పుడు కూడా ఆ సంతోష స్థితి ఆ నిర్వీకార స్థితిని నువ్వు పొందాడవయ్యా, అదే సాధన. అంటే శాంతిగా ఉండాలి, మన ప్రాణం నుంచి పిచ్చి ఎలా ఉండాలి, శాంతిగా అశాంతిగా ఉండాలి. ఓం శాంతి, శాంతిగా ఉండాలి. ఎలా ఉండగలుగుతాం, రజోగుణ వికారంలో లేనిప్పుడు కదా మనం శాంతిగా ఉండదు. మనసులో లోపాలు బలహీనతలు దోషాలు లేనిప్పుడు కదా మనం శాంతిగా ఉండదు. ఈ మనసులోని దోషాలు బయటికి లాక్కుని వాటిని కాల్చి నీరు చేసినప్పుడు కదా మనం శాంతిగా ఉండదు. అంటే భగవాన్ ఉద్దేశం ఏంటంటే మన శరీరం పడిపోకముందే మన మనసులో గొప్ప అంతా బయటకు వచ్చేస్తే శాంతిగా మనం శాంతిగా శరీరాన్ని పెట్టవచ్చు. జ్ఞానికి శరీరం ఉన్నా ఒకటే, శరీరం లేకపోయినా ఒకటే. ఇంకా శరీరం ఉండటం లేదు లాభం లేదు, శరీరం పోవటం లేదు నష్టం లేదు జ్ఞానం. ఎందుకంటే అజ్ఞానం అనుకుంటాడంటే తన అస్తిత్వం శరీరానికి పరిమితం చేసుకుంటాడు. జ్ఞానం ఏమి తన అస్తిత్వం తనకు దేహం ఉందనుకుంటాడు, కానీ తన అస్తిత్వం దేహానికి పరిమితమై ఉండదు. మనం దేహం పోయినప్పుడు నేను పోతున్నాను అని అనుకుంటాం. జ్ఞానం ఎందుకుంటాడంటే దేహం పోయినప్పుడు దీని బరువు ఊడిపోయింది అనుకుంటాడు. దీనికి ఇంకా అన్నం పెట్టక్కర్లేదు, బట్టలు చుట్టక్కర్లేదు, హాస్పిటల్ చెప్పక్కర్లేదు. అంటే అది గిరి మీద బరువు కింద పెట్టేస్తే ఎలా ఉంటుందో జ్ఞానికి ఆ దేహం ఉండిపోయినప్పుడు కూడా అలాగే ఉంటుంది. అంటే దేహానికి చాకరీ చేయక్కర్లేదు, దేహం అంటే దానికి బోళ్ళకి చాకరీ చేయాలి. అంటే జ్ఞాని దేహం ఉండాలనుకోడు, పోవాలని అనుకోడు. ఒకవేళ దేహం పోయిన టైం చేస్తే ఏమనుకుంటాడంటే అదనంగా చాకరీ తక్కువ అనుకుంటాడు, కానీ అది దుఃఖం కాదు. ఉంచకరాలంటే దేహం మరణించిన తర్వాత తన ఉంటానన్న సంగతి తనకు తెలుసు. దేవుడంటే వండటమే, దేవుడంటే ఏంటి వండటమే దేవుడు. అయితే మనకి మరణం అంటే భయం ఎందుకు వస్తామంటే మరణించిన తర్వాత ఉండము అని అనుకుంటున్నాం. మరణించిన తర్వాత కూడా మనం ఉంటాము అన్న సంగతి మనం అనుభవంలోకి వస్తే కబుర్లు కాకరకాయలు కాకుండా ఆ మరణించిన తర్వాత కూడా మనం ఉంటాము అనే సంగతి అమృతానుభవం కనుక మన హృదయంలో మనం భగవాన్ చెప్పారు, అహం వృత్తి తప్పుకోకుండా, అహం వృత్తి దారివ్వకుండా, మాయ దారివ్వకుండా నీ లోపల అహం స్ఫురణను చేతికి అందగవయ్యా. నీ లోపల అహం వృత్తి తప్పుకోకపోతే, మాయ తప్పుకోకపోతే, ఈ అహం స్ఫురణ నీ లోపల ఉన్నప్పటికీ అహం స్ఫురణ వృత్తి నీకు అందుతుందంటే అహం వృత్తి దారిచ్చినప్పుడు కదా. అహం వృత్తి దేనితోటో దానితోటో తారాక్ష్యం పొందుతుంది, అహం స్ఫురణ దేనితోటో తారాక్ష్యం పొందదు. శరీరం మరణించకుండా అహంస్ఫురణ ఎదగకుండా అహంస్ఫురణ చేతికి అందుబాటులో ఉన్నప్పుడు అమృత స్థితిని పొందుతాం. అంటే దేహం మరణించిన మరణం లేని స్థితిని పొందుతాం. అప్పుడు సుఖం, మీ శాంతి, ఆనందం మీరు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. నేను చెప్పే మాటలో నాకు కొంచెం అర్థం అయ్యేలా చెప్పండి అని అంటున్నాడు. మీరు మాటలు చెబుతున్నారు, నేను నేర్చుకోవడానికి వచ్చాను, మీతో పట్టించడానికి, మీతో వివాదం పెట్టడానికి, మీతో దర్శనం పెట్టడానికి రాలేదు. మీరు చెప్పిన మాటలు నాకింకా నన్ను ఎండంతో చెయ్యాలి, నాకు ఇంకా డీటెయిల్గా సబ్జెక్ట్ చెప్పాలి, మీరు ఇంకా కొంచెం వివరణ కావాలి నాకు అని నేను భక్తుడు శేఖర్ అయి ఉంటాడు. ఇతను సాధకుడు అయి ఉంటాడు, ఇతను భవిష్యత్ పండితులు అయి ఉండడు, సాధకుడే అయి ఉంటాడు. అందుకని నాకు ఇంకా వివరాలు అనిపించాలంటే మాటలతో పొత్తి పొత్తి మాటలతో నాకు అర్థం అయ్యాక నా బ్రెయిన్కి పొత్తిలాగా మీరు చెప్పాలి, నా మెదడుకు పొత్తిలాగా మీరు చెప్పాలి అని ఈ సాధకుడు అడుగుతున్నాడు. అంటే భగవాన్ అంటున్నాడంటే, ఈ ఒక వ్యక్తిని అనుకున్నంత కాలం, ఈ దేహంతో ప్రాధాక్ష్యం పొందుతున్నంత కాలం, ఇది మీ జయలక్ష్మీలో ఉన్నంత కాలం, ఎవరో ఒక మహాజ్ఞానము, ఒక మహాగురువును, లేకపోతే ఒక అవతార పురుషుడు, రాముడు, కృష్ణుడు, శివుడు, ఎవరొకరిని ఎవరొకరిని నమ్మవలే, ఎవరొకరిని నువ్వు నమ్మవలే. నీకు దేహబుద్ధమంత కాలం మన అవతార పురుషుడు, దేవతా పురుషుడు, ఎవరినొకరిని నువ్వు నమ్మవలే. అంటే నీ వ్యక్తిని అనుకున్నంత కాలం, దేహబుద్ధమంత కాలం, నువ్వు ఆత్మబుద్ధిని సంపాదించడం కోసం నువ్వు దేవతా పురుషుడిని ఆశ్రయించవలసింది, గురువుని ఆశ్రయించవలసింది. అంటే రమణ మహర్షి గారికి బాహ్యగురు ఎవరు లేరు, అలాగని గురువు యొక్క ఇంపార్టెన్స్ లేదని ఆయన చెప్పలేదు. ఒకసారి జేకే గారు జిల్లు కృష్ణమూర్తి గారు మద్రాసులో మాట్లాడుతూ గురువు అవసరం లేకుండా జ్ఞానం పొందవచ్చును అని చెప్పారు. ఆ మాట ఎవరో మోసుకొచ్చారు భగవాన్ దేవుడు. నేను జేకే గారి ప్రసంగం విన్నాను మద్రాసులో, గురువు అవసరం లేకుండా జ్ఞానం పొందవచ్చును ఆయన చెప్పారు. మీ అభిప్రాయం కోసం, అభిప్రాయాన్ని సేకరించడం కోసం అడుగుతున్నాను అడిగారు. అంటే ఆ భగవాన్ లో ఎక్కడికి అక్షరించి లాగతేను హృదయంలో సుందరించి చూడండి అని అన్నారు. జ్యోతయ్య గారికి గురువు అవసరం లేకపోవచ్చు, ఇతరులకు ఎవరికి గురువు అవసరం లేదనే కానీ కదా తెలుసు. జ్యోతయ్య గారికి గురువు అవసరం లేకపోవచ్చు, అది వ్యక్తిగత విషయం. కానీ ఇతరులకు ఎవరికి గురువు అవసరం లేదని జ్యోతయ్య గారికి ఎలా తెలుసు? ఆయనకు అవసరం లేకపోవచ్చు, కానీ ఇతరులకు ఎవరికి గురువు చేతి పనిచేయగా ఆయన ఎలా చెప్పగలరు అన్నారు. అంటే ప్రజెంటేషన్ సబ్జెక్ట్ ప్రజెంటేషన్ అంత పుణ్యంగా ఉంటుంది. ఏ గురువుకి మీ మనసు ఆకర్షించబడకుండో ఆ గురువు మేము ధ్యానం చేయొచ్చు, ఆరాధించవచ్చు. రాముడు కానీ శంకరుడు కానీ కృష్ణుడు కానీ ఎవరైనా సరే ఏదో మహాత్ములు అవ్వచ్చు, మహాజ్ఞానులు అవ్వచ్చు, మహాగురువులు అవ్వచ్చు. అంటే ఆ పేరు స్మరించడానికి మీకు మనస్సు అక్కడ నిలబడాలి, మనస్సు ఆగాలి. అంటే మీ గురువుని స్మరించడానికి, మీ దేవతాకు ఉపాసించే దేవతా పురుషులు స్మరించడానికి మీ మనస్సు యొక్క చేపలు అంటారు, మనస్సులో వ్యాధులు అంటారు, మనస్సు నిలబడాలి, మనస్సు ఆగాలి. ఇంకా మనస్సుకి ఏకాగ్రత వస్తే, మనస్సు కనుక ప్రవేశత వస్తే మన వస్తువు చేతికి అందినట్టుగా ఉంటుంది. మనకి ఎప్పుడైతే ప్రవేశత కుదిరిందో, ఏకాగ్రత కుదిరిందో, ఆ కాన్సన్ట్రేషన్ చేతికి ఎప్పుడైతే మనకు కుదిరిందో, అప్పుడు వస్తువు మనకి చేతికి అందినట్టుగా ఉంటుంది. కొంతమందికి చదువులు చాలా బాగా వస్తాయి, కొంతమందికి అంత చదువులు బాగా రావు. దీనికి కారణం ఏంటంటే ఏకాగ్రత. ఏకాగ్రతని సాధన చేయటానికి మీరు సంపాదిస్తే ఆ యూనిఫిట్లో ఉన్న వస్తువులన్నీ మీరు ఎలా తీసుకుంటారో యూనిఫిట్ ప్రారంభం చేయగలిగితే, ఆ ఏకాగ్రతని ప్రారంభం చేయటానికి దొరికితే అన్ని చదువులు మీకు వచ్చేస్తాయి. సత్వగుణం ఉన్న వారికి ఏకాగ్రత బాగా అభివృద్ధి అవుతుంది. మనం ఒకేసారి మోక్ష స్థితిని అందుకోలేకపోయినా సాత్విక బుద్ధిని కల్టివేట్ చేయాలి. ఆ సాత్విక బుద్ధిని జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోవాలి. మనం ఏ పని చేసినా ప్రచారం కోసం చేయకూడదు. రమణ మహర్షి గారి అక్షర మన మనలో అరుణాచల ఎక్స్ని ఉద్దేశించి ఏమని చెప్పారంటే, నువ్వు జీవకోటికి సహాయం చేస్తున్నావు, కానీ నువ్వు సహాయం చేస్తున్నావు అన్న సంగతికి జీవకోటికి తెలియాలని నువ్వు అనుకో. కానీ నువ్వు జీవకోటికి చేస్తున్న సహాయాన్ని ఇచ్చిన సమయాన్ని జీవకోటికి తెలియపరుస్తున్నాను, నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను కనుక నన్ను క్షమించి ఆశీర్వదించు అన్నాడు. అంటే జీవుడికి ప్రచారం కావాలి, కానీ చైతన్యానికి ప్రచారం అక్కర్లేదు. ఇది చైతన్యానికి సాంకాం అక్కర్లేదు, జీవుడికి సాంకాం కావాలి. ఎందుకు కావాలంటే జీవుడికి ఎక్కడ ఉన్నారో చైతన్యానికి ఎక్కువ తిరగాలి. అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఏకాంత వాసన మనక దొరుకుతుంది, మన హృదయంలో ఉన్న మనకు ఏకాంత వాసన దొరుకుతుంది. లోకంలో ఏం నుంచి అలగడంగా మనం శాంతిగా ఉండవచ్చు. హృదయంలో ఏకాంత స్థితి మన చేతికి అందాలి. అప్పుడు ఇంట్లో ఎంత అలగడిగా ఉన్నా, లోకంలో ఎంత అలగడిగా ఉన్నా, వాటి యొక్క స్పర్శ లేకుండా, దానికి సంబంధించిన రియాక్షన్ లేకుండా మనం సుఖంగా ఉండొచ్చు. ఎప్పుడు మన హృదయంలో ఉన్న ఏకాంత వాసన కనుక మనకు లభిస్తే, కొంతమంది లక్ష మంది మధ్యన కూడా సుఖంగా శాంతిగా ఉంటారు. మనం మన ఇంటికే ఒక రకంగా ఉంటాం, బంధువుల ఇంటికి వెళ్తే ఒక రకంగా ఉంటాం. అని భగవాన్ చెప్పారు, నువ్వు బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటావో అలా ఉండకు, నీ ఇంటికి నువ్వు ఎలా ఉంటావో అలా ఉండి సాధన చేయాలి. నువ్వు భగవంతుని స్మరిస్తే, భగవంతుని పూజిస్తే ఆయన్ని గురువు ధరించి వస్తాడు. భగవంతుడు వేరు, గురువు వేరు కాదు. గురు కూడా నడుస్తున్న దైవం. అంటే భగవంతుడు వేరు, గురువు వేరే కాదు. భగవంతుని ఆరాధిస్తే గురు లోకంలో వస్తాడు భగవంతుడు. ఈ గురువుని ఆరాధించగా ఏదైతే గురువుగా వచ్చాడో ఆ దేవుడు మీ హృదయంలో ఆత్మగా మీరు సిద్ధిస్తాడు కదా. నేను పదాలు విడిచిపెట్టాడు, బయట విడిచిపెట్టాడు, నేను బయట విడిచిపెట్టాడు. నేను భగవంతుని అంటే నీ సొంతంలో నువ్వు ఏ వస్తువునైతే ఆరాధిస్తున్నా, దేవుని తెలుసుకోవడానికి నువ్వు పూజలు చేస్తున్నా, వస్తువుని సొంతంగా నీరు బాగుంటుంది ఎంతకాలం ఉంటావు, బెడ బాగుంటుంది ఎంతకాలం ఉంటావు, నీ సొంతంగా అది భగవంతుని నువ్వు ఆరాధించగా ఆరాధించగా ఆయన గురులోకంలో వస్తాడు. గురులోకంలో వచ్చి నేను లోపలికి లాక్కుంటాడు. ఏ భగవంతుడైతే దుర్లోకంలో వచ్చాడో దుర్లోకం ఎందుకు మీకు బోధిస్తూ 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 నువ్వు ఎక్కడికి తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు. నీ గురువు తెలుసు, నీ గురువుకి నువ్వు ఎక్కడికి తీసుకెళ్లాలో నీ గురువుకి తెలుసు. అంతటా ఏం చేస్తాడు, భగవంతుడే దుర్లోకంలో వచ్చాడు, ఈ గురువు నిన్ను బోధిస్తూ బోధిస్తూ నీకు బోధిస్తూ బోధిస్తూ మాట్లాడుతూ ఆ సబ్జెక్ట్ మాటలతో ఎంతవరకు చెప్తారో అంతవరకు నీకు చెబుతూ చెప్పి ఏం చేస్తాడు, ఈ దుర్గతంలో వచ్చినాడు భగవంతుడే కదా, ఆ భగవంతుడు ఏం చేస్తాడు, ఈ హృదయంలో ఉన్న వస్తువుగా ఈ హృదయంలో ఏ వస్తువు ఉంటుందో ఆ వస్తువుగా నీకు వ్యక్తం అవుతాడు అయ్యా. అప్పుడు నువ్వు ఏమవుతాడు, నీకు అక్కడ ఉన్నంత స్థితిని పొందుతావు, అప్పుడు నాలుగు స్థితిని పొందుతాం. ఆ స్థితి ఎటువంటిదంటే దేవతలకు కూడా అసూయ కలుగుతుంది. అమృత స్థితి మీరు పొందారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళ కాదు దేవతలకు కూడా అసూయ కలుగుతుంది. ఇప్పుడు దానితో సమానమైన స్థితి కానీ దానికి మించిన స్థితి కానీ ఏమిటా, ఆ స్థితి తప్పించి మిగతాయన్నీ కాలప్రవాహంలో కొట్టుకుపోతాయి. అది ఎక్కడ ఉంది, మృతంలో ఉంది. అంచని భగవంతుడు ఏం చేస్తాడో ఆ దేవుడు లేకుండా ఎక్కడో దేవుడు ఉన్నాడు నేను ఎక్కడో ఉన్నాను అనే ఆ దేవుడు లేకుండా ఏం చేస్తాడా దేవుడు, నేను నిన్ను సుఖీ చేయటానికి నిన్ను సుఖీ చేయటానికి నీ వృద్ధంలో ఉన్న సద్వస్తుగా నీ వృద్ధంలో ఉన్న సత్వస్తు సత్యవస్తుగా నీ వృద్ధంలో ఉన్న ఆత్మగా నీ వృద్ధంలో ఉన్న చావులేని పదార్థంగా చావులేని పదార్థంగా నీకు భగవంతుడు వ్యక్తమవుతాడు. మీరు వారి గురించి తిరుగు తిరుగుతున్నారు, మీరుకి నిన్నులోని దేవుడికి పూజలు చేస్తున్నారు, చేతులతో సూర్యుడు చేస్తున్నారు, నోటితోటి జపాలు చేస్తున్నారు, మనసుతోటి ధ్యానాలు చేస్తున్నారు. ఇలాగ చేయగా 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 ఆ దేవుడు ఏం చేస్తాడంటే అదన్నీ గుర్తించి అప్పుడు వాడు గురువుగా వస్తాడు. ఇక గురువుగా వచ్చి నీకు నిశ్చయం తీసుకొస్తాడు, అది మిమ్మల్ని బాగా నమ్మేస్తాడు. మీరు ఏదైనా పిల్లగా ఉన్నారనుకోండి, మీరు ఏదైనా చేదుగా ఉన్నారనుకోండి, మీరు మీ మనసులో ఉన్న పిల్లగానో మీ మనసులో ఉన్న చేదుగాను బయటికి తక్కిస్తాడు, బయటికి తక్కిలాగా చేస్తాడు. చేసి ఏం చేస్తాడు, మిమ్మల్ని బాగా బుద్ధిలాగా స్ట్రిక్ట్గా చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడో మీరు బాగా నిశ్చింది వచ్చాక, మీకు మీరు బాగా నిశ్చింది వచ్చాక ఏం చేస్తాడంటే అప్పుడు ఆ గురువే ఆ ఈశ్వరుడు మీ హృదయంలో ఉన్న వస్తువుగా వ్యక్తమవుతాడో ఆ పరిపక్వ స్థితి మీకు వచ్చిన తర్వాత ఇక నుంచి నిలవేరు ఇంత దూరమని ఎక్కడో రాయి మీద రాసి ఉంటుంది, అది చదవచ్చు మనం ఇంత దూరమని. ఆ రోడ్డు నెంబర్ కూడా మనకు తెలుస్తుంది, అంత మాత్రం చేత నిలవేరు వెళ్ళలేము మనం. ఆ విషయం తెలుసుకుని ప్రయాణం మనమే చేయాలి. భగవద్గీతలో ఏం చెప్పాడు, నేను ఉన్నానని చెప్పాడు, ఎక్కడ ఉన్నానని చెప్పాడు, హృదయంలో ఉన్నానని చెప్పాడు. మీకు పుస్తకాలు ఎదుగుతా అంటే పాండిత్యం వస్తుంది, పాండిత్యంలో మీరు భోజనాలు బాగా సమకూరుతాయి, అందరూ దండలేస్తారు, మీరు ఇంట్లో చేస్తారు పాండిత్యంతో అంతే. కానీ పుస్తకంలో ఉన్న విషయం ఏంటి, ఏమని చెప్తున్నారు, నీ హృదయంలో అన్వేషించు, నీ హృదయంలో కనుక వెతికితే, నీ హృదయంలో కనుక అన్వేషిస్తే, నీ లోపలికి దిగితే. రమణ మహర్షి గారు మొదలైన అడిగేవారు, మీరు చాలా పైకి వెళ్ళారు, ఆయన వారు మీ పైకి వెళ్ళగలిగా లోపలికి వెళ్ళాను. నన్ను పైకి వెళ్ళారని అందరూ చెప్పుకుంటున్నారు, నేను పైకి వెళ్ళేది లోపలికి వెళ్ళాలి, వెళ్ళదలసింది లోపల. అంటే మీ ఎవరి యొక్క లోయంలోకి నువ్వు దిగగలిగితే, ఎక్కడైతే ఈశ్వరు యొక్క నివాస స్థానం ఎక్కడ ఉందో, నీ కంట్రోలర్ ఎక్కడ ఉన్నాడో, నేను నిందించేవారు ఏ హృదయంలోకి ఉన్నాడో, ఆ హృదయంలోకి నువ్వు ప్రాణాయామంలో వెళ్ళు, విచారణ మార్గంలో ప్రయాణించింది, భక్తి మార్గంలో ప్రయాణించింది, జ్ఞాన మార్గంలో ప్రయాణించింది, ఆ ఈశ్వర నివాసం ఎక్కడుందో భగవాన్ చెప్తారు, ఈశ్వరుడు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు, ముందు ఏం చేస్తున్నాడు, ముద్దబ్బాయిలాగా కూర్చున్నాడా, ముద్దబ్బాయిలాగా కూర్చోలేదు, జీవకోటిని వారి దేశం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు. అంతకు నువ్వు భగవంతుని ఆరాధించగా ఆరాధించగా భగవంతుడి కోసం జీవిస్తే, భగవంతుడి కోసం భగవంతుడు చెప్పిన మాటలు జుర్రుకుంటే, మీ ఆయుసి ఎంత ఇష్టంగా తీసుకుంటారో భగవంతుడు చెప్పిన మాటలు జుర్రుకుంటే, మీరు అంత వేగతే భగవంతుడు భగవంతుడు వేరు, భగవంతుడు చెప్పిన వాక్యం వేరు అనుకోకుండా, భగవంతుడికి ఇచ్చే ప్రాముఖ్యతను చెప్పిన వాక్యం కూడా అంత ప్రధాని ఇచ్చి మీరు జీవిస్తుంటే, ఏదో ఒక జన్మలో ఆ భగవంతుడే మీరు గురులోకంలో వచ్చి లోపలకు మిమ్మల్ని గైడ్ చేసి భగవంతుడు గురువుగా వస్తాడు, గురువు మీ లోప మాట్లాడి ఆత్మ మీకు శుద్ధిస్తారోయా, మీరు ఆత్మగా ఎప్పుడైతే బదిలించడం మీకు శుద్ధించాడు, అది దేహం ఉన్నవాటే పోయిన ఒకటి. ప్రపంచం మన కళ్ళకి కనిపించిన ఒకటే కనిపించకపోయిన ఒకటి, అది చికార కొమ్మ, అది పరమస్థితి. భారతదేశానికి ఏ విధంగా అయితే రాజ్యాంగం ఉందో అలా దేవుడు కూడా ఒక రాజ్యాంగం ఉంది. దేవుడు కూడా ఒక రాజ్యాంగం ఉండగా ఆ రాజ్యాంగానికి ధర్మము అని పేరు పెట్టారు. నాకు అధికారం వచ్చినప్పుడు 100 సంవత్సరాలు నేను అధికారంలో ఉండాలని వాడు అనుకుంటాడు. కానీ దేశం గురించి నేను ఏం చేస్తున్నాను, ప్రతివారు దేశం నాకేం చేసిందో అని అడిగేవారు. కానీ దేశానికి నేను ఏం చేస్తున్నానని అడిగేవారు ఎవరు లేదు. కొంతమంది అంటూ ఉంటారు మా అమ్మ మాకేం ఇవ్వలేదా, మీ అమ్మ ఏం ఇచ్చి ఎవరైనా అనుకుంటామన్నా ఈ అమ్మకి మీరు ఏం సేవ చేసింది మీరు మీరు కట్టారు. నువ్వు ఆరాధిస్తే దైవం ఆత్మగా సిద్ధిస్తాడు కదా, ఇదేంటనుకుంటున్నాం సిద్ధాంతం ఏంటి ఈ సిద్ధాంతం అయ్యా. ఇది భగవంతుడి చట్టం ఏంటి, ధర్మం భగవంతుడి చట్టం, ధర్మం అంటే దానం అని కాదు, అంటే ఒక చట్టం అనేది ఆ చట్టం ఏంటి, ఏం చేస్తే అదే నీకు ఎదురొచ్చేలా చేస్తాడు. నువ్వు మంచి చేస్తే నీకు మంచి ఎదురొస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డ ఎదురొస్తుంది, నువ్వు చేసిందే నీకు వస్తుంది, అదే చట్టం. ఈ చట్టానికి ధర్మము అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు, ధర్మము అని పేరు పెట్టారు. అంటే ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో రాజ్యాంగాన్ని చూసిన బట్టి దేవుడు పరిపాలన చేయడం మిమ్మల్ని ఆయనకు చట్టం ఉంది, ఆ చట్టం ధర్మం, ఆ ధర్మాన్ని అనుసరించే ఆడు జీవకోటిని నడిపిస్తాడు అయ్యా. ఆయన చట్టం లేదు మన చట్టం లేదు, ఆయన చట్టం ధర్మం. నువ్వు లోకం విషయాల్లోకి ఎక్కువ వెళ్ళకు, మీ పనులు నువ్వు చేసుకుంటాను, ఇతరుల విషయాల్లో ఎక్కువ మీరు కలగ చేసుకోవద్దు. ఇతర విషయాలు ఎక్కువ కలగ చేసుకుంటే మీకు అహంభావం పెరుగుతుంది. ఏదైనా సందర్భం వస్తే మీరు మీ సహకారం అందించవచ్చు, అదేమి పెద్ద పని చెట్టు మీద అక్కడ సందర్భాన్ని బట్టి, అదేమి ఏమి చేస్తున్నానే తలంపు లేకుండా పని బాధించదు. ఈ పని నేను చేసిన తలంపు నేను బాధిస్తున్నాను, మీ పునర్జన్మ కూడా అదే కారణం అవుతుంది. అంటే నువ్వు పనిని విడిచిపెట్టక్కర్లేదు, అహంభావం విడిచిపెట్టు, కర్తృత్వాన్ని విడిచిపెట్టు. పనిని విడిచిపెడితే సోమర్థనం వస్తుంది, కానీ పనిని విడిచిపెడితే జ్ఞానం రాదు. ఈ కర్తృత్వం మీరు కర్తృత్వం అంతకాలం పనులు జనం వచ్చి చేరచ్చు. అంటే అహంభావం అంతకాలం మనిషికి పునర్జన్మ వచ్చి చేరచ్చు. మన మనిషి గారు పూర్వజన్మల గురించి చెప్పేవారు కాదు, కానీ తెలుసు రాబోయే జన్మల గురించి చెప్పేవారు కాదు, ఇవన్నీ అనంతరం చెప్పేవారు. ఈ దేశం ఎలా వచ్చిందో రాబోయే జన్మలో కూడా ఒక దేశం వస్తుంది, ఆ దేశం కొంతకాలం ఈ భూమి మీద తిరిగడుతుంది, ఎవరేమో చనిపోతుంది. మీకు చాలేని వస్తువులు చేసి కూడా అన్ని ప్రయత్నం చేస్తారా, పుట్టి చనిపోయే శరీరాల గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్ని రోజులు ఉంటుంది, 60 సంవత్సరాలు 70 సంవత్సరానికి నశిస్తుంది, నశిస్తుంటే దేశం నశిస్తుంది. దీన్ని కట్టితే మొత్తం మీరు కాయిస్తే భూమి తోచు. మీరు దేవుడు ఎవరో మీకు తెలియకపోవచ్చు, గురువు ఎవరో మీకు తెలియకపోవచ్చు, బ్రహ్మం ఏంటో మీకు తెలియకపోవచ్చు, కానీ మూల తలంపు మీ దేహం నేనని చెప్పే ఒక తలంపు మీకు తెలుస్తాను. భగవంతుడు ఎక్కడున్నాడంటే, మీ వ్యామకుడు ఎక్కడ ఉన్నాడంటే, ఆ మూల తలంపు యొక్క మూలంలోనే ఉన్నాడు. అంటే మీ మనస్సుని విజృంభించకుండా చూసుకుని, మీ మనసుని రజోగుణంగా పెరగకుండా చూసుకుని, మనసుని ఉపసంహరించి 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 విత్డ్రా చేసుకుని విత్డ్రా చేసుకుని విత్డ్రా చేసుకుని దాని మూలంలోకి వెళ్ళే వరకు అది ఉపసంహరించుకుంటూ వెళ్ళాలి. ఆ మూలకరం ఉపసంహరించుకుంటూ ఉపసంహరించుకుంటూ వెళ్ళాలి. మనం మాట్లాడితే ఏం గౌరవం వస్తుంది, ఈ పని చేస్తే ఏం గౌరవం వస్తుంది, మనకి ఈ పని చేస్తే ఏమైనా పబ్లిషింగ్ ఇన్ని రకాలు ఆలోచిస్తే మూలకరం మూలంలో పెడుతుందా. భగవాన్ అన్నారు ఈ లోకానికి ఉపకారం చేయాలనుకుంటున్నాను, ఒకడు అన్నాడు. భగవాన్ అన్నారు ముందు నిధులు పోగొట్టుకో, నిధులు పోగొట్టుకున్నాక లోకం నిధులకే అప్పుడు లోకానికి ఉపకారం చేయొచ్చు అన్నాడు. ఈ ప్రేమ ఈ దోమల కూడా ఏకల కూడా ఎక్కువ భగవాన్ చెప్పారు. భగవాన్ ఏం చెప్తారంటే, నా చేతిలో పండు ఉంది, ఎదురు పండు కుడి చేతిలో ఉంది, ఈ పండు ఎడం చేతిలో తీసుకున్నాను పెట్టుకున్నాను, నా మీద నేను ప్రేమలో నీ పండు నేను ఇస్తున్నాను అనుకుంటాను, అంతా నిండి అని సంగతి నేను తెలిసినట్టు నీ ఆనందం చేస్తున్నాను, ఏదో ప్రేమ వాళ్ళు ఇస్తున్నానని అనుకుంటావు, అది అందరి మీద కరుణ కలిగింది ప్రేమ కలిగింది అంతా దానం చేశాను అనుకోను, కుడి చేతిలో ఉన్న వస్తువు ఎడం చేతిలో పెట్టుకుంటాడు, అదే వస్తువు నీ దృష్టిని ఏమనుకుంటాను నేను దానం చేశాను అనుకుంటాను. అంటే మీ వాళ్ళు ఏం భావం ఉండదు కదా, ఏ భావం ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది. తల్లి కూతుళ్ళ దగ్గరగా చేతులు వచ్చిన కూడా ఎలా అనుకుంటారు, అమ్మా శ్రీ ఇలా ఇచ్చాను ప్రేమ రోజులు ఇలా ఇచ్చాను. వాళ్ళు వాడేమైనా అనిపిస్తాడనుకోండి, కానీ వాడు అనిపించిన బట్టి చెప్పకూడదు. అలాగే అంతా నియోజన సంగతి మీకు తెలిసినప్పుడు ఇంకా ప్రేమ ఏంటి దోమ ఏంటి ఏంటంట, నా కుడి చేతిలో ఉన్న వస్తువు ఎడం చేతిలో పెట్టుకున్నప్పుడు నేను దానం చేసుకున్నాను అనుకో, ఇంకా కుడి చేయనాదే ఎడం చేయనాదే. అలాగే జ్ఞానికి ఆ సృష్టితో కదా కళాత్మ వస్తుంది, కళాత్మ వచ్చి చూపుతో మాటతో పనితో భూమిని అనుగ్రహం వర్షంతో చెరుపుతాడు. ఈ విమర్శలు ఆయనకు అక్కర్లేదు, ఈ స్తోత్రాలు ఆయనకు అక్కర్లేదు. మీరు మాటల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా పేచీలు మాటల వల్ల వస్తాయి, అంటే మనము కలకము నాస్తి అంటారు. భగవాన్ ఎంత కష్టపడుతున్నదోసారికి నీ ప్రశ్నకు సమాధానాలు చెప్పేవారు కాదు. ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్తే ఎక్కడికి మీరు చేస్తున్నానని తెలుసు అంటే చెప్తాను అనేవాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో మన మౌనం మాట్లాడటం మంచిది, కొన్ని కొన్ని సందర్భాల్లో అంశం బట్టి మాట్లాడవచ్చు. భగవాన్ కూడా కోడలు వచ్చి చెప్పింది, మా అత్తగారు మళ్ళీ నేను తిట్టిపోస్తాను కానీ, మా అత్తగారు నేను వదిలి తిట్టిపోస్తానని. భగవాన్ ఏమన్నారంటే, ఈ అహంభావాలను ఎలాగ తిట్టుకోలేవు, నీ మనస్సును ఎలాగ తిట్టుకోలేవు, ఈ అహంభావాలను ఎలాగ తిట్టుకోలేవు, నువ్వు ఎలాగ తిట్టుకోలేవు కాబట్టి నీ అత్తగారు వెనకలు చెప్పని. నువ్వు దేనికోసం సాధన చేస్తున్నావు, అహంభావాన్ని పోగొట్టుకోవడానికి సాధన చేస్తున్నావు, దేనికోసం పోగొట్టుకోవడానికి సాధన చేస్తున్నావు, దాన్ని నీ అత్త పెడతాను అంటే ఒక రకంగా సహకారం చేస్తాము కానీ అన్నారు. ఒక జ్ఞాపకం ఉంచుకోండి, దుఃఖంలోంచి తరించాలంటే, దుఃఖంలోంచి విడుదల పొందాలంటే ఏ వస్తువుకైతే దుఃఖం లేదో ఆ వస్తువుని పొందినప్పుడు ఆ దుఃఖం మనం బాధించదు. ఏ వస్తువుకైతే దుఃఖం లేదో, దుఃఖం ఎలా ఉంటుందో ఏ వస్తువుకి తెలియదో, ఆ వస్తువుని పొందినప్పుడు అన్నట్టుగా మనం దుఃఖంలోంచి తరించగలం, దుఃఖంలోంచి విడుదల పొందగలం. చైతన్య యొక్క స్వరూపం ఆనందమే, చైతన్య యొక్క స్వరూపం ఉండటమే, చైతన్య యొక్క స్వరూపం శాంతే. అది ఎవరో అనుకుంటున్నాను అది నువ్వే, ఇంకా అది తిరిగిపోవడం ఒక విషయం మనం అర్థం చేసుకోండి. అది మీ హృదయంలో ఉన్న వస్తువు తిరిగిపోవడం ఒక విషయం, ఇదే పేరు ఇబ్బంది లేదు. ఈ మనసులో అదే మీరు అనుకుంటున్నారు, ఇక్కడే కంట వచ్చిన అది తిరిగిపోవటం మీరు అనుకుంటున్నారు. అంటే లేనిది లేనిటిగా దర్శిస్తుంది కానీ, లేనిది లేనట్టుగా మీరు తెలుస్తుంది కానీ, ఉన్నది ఉన్నట్టుగా మీకు వ్యక్తం కాదు అని. మేడారు ఏదైతే ఆకాశం అంటారో ఎంత దుఃఖం జ్ఞానమే అది అంటారు కదయ్యా, అది అంటారు. బోధించడం అంటే ఉపన్యాసాలు కలగటం, బోధించడం అంటే జ్ఞానాన్ని ఇవ్వటం అన్నారు. బోధించడం అంటే ప్రవచనాలు చెప్పడం కాదు, ఇలా స్టేజ్ మీద కూర్చొని ఉపన్యాసాలు చెప్పడం కాదు అయ్యా, జ్ఞానాన్ని ఇవ్వాలి, మోక్షాన్ని ఇవ్వాలి. ఆ మోక్ష బుద్ధిని మోక్షానికి, ఆ మోక్షంలో మీ మోకాన్ని చెప్తారు. మోక్ష సింహాసనాన్ని మీ చేతికి అందేలాగ చెయ్యాలి వాడిగా గారు గురువు అంటే. ఇది ప్లాట్ఫామ్ మీద కూర్చొని మాట్లాడుతున్నాం కాదు, బోధించడం అంటే జ్ఞానాన్ని ఇవ్వటం. అది మౌనంగా చెయ్యి మరొక రకంగా చెయ్యి, అదేనయ్యా జ్ఞానాన్ని ఇవ్వాలి. అంటే చెప్పటమే కాదు, దాన్ని ఆచరించాలి. ఆ వస్తువుని మనం తెలుసుకోవాలి కింద సహజం, ఆ సద్బుద్ధిని ఈ కళ విషయం బాధ్యత కూడా గురువుదే. వాకరించి ఆ ప్రేరణ ఇచ్చేవాడు కూడా గురువులయ్యా, వాడే గురువయ్యా. మీకు రోగం ఉందని చెప్పి ఎదురేసిన వాడే గురువు కాదు, ఆ రోగాన్ని తగ్గించేవాడు కూడా ఉండాలి వాడే గురువు. అది కర్తృత్వం పెట్టుకోవద్దు, మీ పునర్జన్మకు కారణం అది, చేసి మర్చిపో. అది మీకు ఎప్పుడైతే మీ మృగంలో ఉంటుంది ఏకాంత వాసము, మృగంలో ఉన్న సద్వస్తువులు ఎప్పుడైతే చేతికి లభించిందో అప్పుడు మీ ప్రపంచము కలవరపెట్టదు, ప్రపంచంలో దుఃఖము కలవరపెట్టదు. మీకు నువ్వు అంతర్ముఖుడు అవుతావు అప్పుడు, ఏమవుతావు అంతర్ముఖుడు అవుతావు అయ్యా. అంతర్ముఖుడు అవు ఆత్మ చూడు, అప్పుడు ప్రపంచం ఉందో అది ప్రపంచంలో బాధలు ఉన్నాయో అది ప్రపంచంలో చావులు పుట్టులు అని నిజమని అప్పుడు తెలుగుతావు నాకు. అప్పుడు భగవంతుడు అంటే అంతర్ముఖుడు అవు నీ మనసు లోపలకు తోలుకుని వెళ్ళి, నీ మనసు లోపలికి ఆ తోలుకుని వెళ్ళి అంతరంగుడు అవు, నీ లోపల ఆ సద్వస్తువు చూడు, ఆ సద్వస్తువుని చూడు. అది చూసిన తర్వాత ఈ లోకం గురించి, ఈ లోకంలో ఉన్న బాధలు కష్టాలు నష్టాలు దుఃఖాలు ఏమైనా ఉంటే అతను నాకు చెబుదాన్ని నువ్వు అంతరించడం అయిన తర్వాత, నీకు ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత, ఈ ప్రపంచం విషయం ఉంటే, ఈ ప్రపంచంలోని జన మరణాలు సుఖాలు దుఃఖాలు ఉంటే అప్పుడు నువ్వు నన్ను చెబుదాను అయ్యా. అంటే అంతర్ముఖ స్థితి కలిగితే, ఆత్మ సాక్షాత్కారం కలిగితే, సముద్రం దృష్టిలో ఒక బుడగ ఎలాంటిదో, మొత్తం సృష్టి అంటే కూడా ఒక బుడ కింద కనిపిస్తుంది జ్ఞానికి. అది ధనంలో పాండిత్యం వల్ల వచ్చేది కాదు. దానివంటే మనకు పట్టెళ్ళిపోతుంది, పాండిత్యంలో మనకు పట్టెళ్ళిపోవచ్చు అని మనం పట్టక పరిమితండి. ఈ లోకంలో విద్యలన్నీ కూడా కేవలం పట్టక పరిమితం. ఈ కెమిస్ట్రీ అంటే ఫిజిక్స్ అంటే సైన్స్ అంటే ఎక్సెప్ట్ బ్రహ్మ ఎదురుచింది. ఇంక్లూడింగ్ టెక్నాలజీ సైన్స్ ఈ క్రియేటెడ్ బై ది మైండ్. ఈ కంపెనీకే దేవతలు, ఈ కంపెనీకే టెక్నాలజీ, ఈ కంపెనీకే సైన్స్, మీ కనిపించే సృష్టి మీ మనసు అంటే నిర్వహణ ఇది అంటే అక్షత భ్రమం ఎదుర్చింది. ఎదుర్చింది మీకు క్రియేటెడ్ బై ది మైండ్. ఇది మనసు ఏ విషయం మీరు తొందర పెట్టుకోవచ్చు. మీ గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ స్టాప్ వాటింగ్ మీరు వదిలి పెట్టుకోవచ్చు. మీరేం తొందర పడదు. మీకు జ్ఞానం కలుగుతుంది. ఎదుర్కింది హ్యాపీన్స్ మీ సోల్ ఫ్యాన్. మీకు జ్ఞానం కలుగుతున్న కలగడం మీరేం అనుమానం పడద్దు. మీరందరికీ జ్ఞానం కలుగుతుంది. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తున్నారంటే మీరు కంగారు పడకండి. ఆ విమర్శించే వాళ్ళకంటే మీరు గుర్తుంచరు. ఆ విషయం తెలిస్తే మీ మనసు కంగారు. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తున్నారనుకోండి, ఆ విమర్శించే వాళ్ళకంటే మీరు గుర్తుంచడం కనుక మీరు తెలిస్తే మీకు కంగారు రాదు. మీ గ్రేటెస్ట్ అండి స్టాక్ వాటర్. ఇప్పుడు మీరు వరిని పడితే మీ మనసు రాజీ ముఖానికి వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే వరిని తగ్గించుకున్నారో, హరిని తగ్గించుకున్నారో, మీ మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలగడమే కాదు, ఆత్మ చూస్తాం, సమర్థను దర్శిస్తాం. అప్పుడు లోకం కానీ, లోకంలో ఉన్న బాధలు కానీ, లోకంలో సహనం కానీ నేను ఏం బాధించదు. ఈ శరీరం అనుకుంటున్నా తర్వాత ఇంకో ప్రపంచం నాకు కనిపిస్తుంది. ఇంతవరకు సృష్టి ప్రారంభమైన తర్వాత ఎవరితో ప్రపంచం నేను ఉన్నా అన్న చెప్పండి. ప్రపంచం ఉందని నేను చెబుతున్నాను, కానీ ప్రపంచం నేనున్నా అని ఇప్పటివరకు ఎవరితో చెప్పలేదు. అది ఎవరితో చెప్పింది ప్రపంచం నేను ఉన్నాను, అదేం చెప్పడం లేదు నేను ఉన్నాను. ప్రపంచం ఉందని నేను చెబుతున్నాను. ఎవరు చెబుతున్నారు? మీ మనసు చూడండి, ప్రపంచం ఉండండి. మీ మనసు అడిగిపోయి ఇంకా ప్రపంచం వెళ్ళిపోతుంది. ఎవరికైనా ఇంతవరకు సృష్టి ఎవరికైనా లోకం ఎవరికైనా వచ్చి నేను ఉన్నాను నేను ఉన్నాను లోకం చెబుతుంది. లోకం చెబుతుంది మీ మనసు చెప్తుంది లోకం ఉండాలి. మీ మనసు అడిగిపోతే లోకం కూడా అడిగిపోతుంది. మనసు ఉంటే నువ్వు, మనసు ఉంటే నేను ఉన్నాను, మనసు ఉంటే జోలు ఉన్నాడు, మనసు ఉంటే లోకం ఉంది, మనసు ఉంటే వీరు ఉన్నాడు వాడు ఉన్నాడు, మనసు ఉంటే ఇది ఉంది అది ఉంది. అంటే మనసు ఉంటే లోకం ఉంది వెళ్ళకుండా ఉంది, మనసు ఉంటే అని ఉంది, మనసు ఉంటే పూర్వజనం ఉంది, మనసు ఉంటే రాబోయే జన్మ ఉంది, మనసు లేకపోతే ఏం లేదు ఉన్నదో ఉంటే. పూర్వజనంలో మనం ఏ సమయం లేకుండా ఇక్కడ కలుసుకున్నాము. ఈ సమయంలో మనల్ని మరొక చోట కలపాలి. అంటే మన శరీరం చనిపోయినప్పుడు బంధువులతో, స్నేహితులతోటి, కుటుంబ సభ్యులతోటి, అందరితో సంబంధం చనిపోతున్నాం. మన శరీరం ఎప్పుడైతే మరణించిందో అందరితో సంబంధం చనిపోతుంది. మన పరిసరాలతోటి, మన పరిసరాలతోటి, బంధువులతోటి, స్నేహితులతోటి, విరోధులతోటి అందరితో సంబంధం చనిపోవచ్చు. కానీ ఒక సంబంధం అనేది పెద్ద సంబంధం ఒక గురువు మాత్రమే. ఇంకా ఈ శరీరం మరణించిన తర్వాత నువ్వు ఎక్కడ జన్మించావు? ఆ గురువు తెలుసుకుని ఆ గురు వైపు మళ్ళీ ఆకర్షించుకుని ఉంటాడు. నువ్వు ఎక్కడన్నా, ఏ లోకంలో ఉన్నా, ఈ లోకంలో ఉన్నా, మరో లోకంలో ఉన్నా, గురువు విడిచిపెట్టడు. అంటే మనకి మోక్షం కట్టే వరకు, ఆ బ్రాహ్మణుడికి మనం పొందే వరకు, మనం ఎవరో మనం తెలుసుకునే వరకు, గురువు మనం ఎన్నిసార్లు గుర్తించినా, ఎన్నిసార్లు మరణించినా, ఎక్కడన్నా, ఏ లోకంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, గురువు మనం ఎంత వరకు ఉంటాడు, ఎప్పుడు ఆ గురువు ఏ స్థితిని పొందాడు, ఆ స్థితి మనం ప్రశంసించేవారు. అంటే గురువు ఎక్కడ ఉన్నాడో మీకు తెలియదు, కానీ మీరు ఎక్కడ ఉన్నాడు గురువు చూస్తుంటాడు, నేను వెంటాడతాడు, నేను దర్శనమిస్తాడు, ఆ లోపు మీ మనసును మయించుకుంటాడు, మీకు జ్ఞానం వచ్చే వరకు విడిచిపెట్టడు వారి గురువు. మీ లోకం సంతోషం తెలుసుకున్నప్పుడు మీకు లోకం కానీ దానిలో ఉన్న బాధరకాన్ని గోచరించు, దానిలో ఉన్న బాధరకాన్ని మీకు ఆ గోచరించు. అంటే ఈ జగత్తును చూసేవాడు, జగత్తు యొక్క బాధను చూసేవాడు నశించినప్పుడు, వాడు తొలగింపబడినప్పుడు వాడితో పాటు జగత్తు కూడా నశిస్తుంది. ఎప్పుడు జ్ఞానం నిష్ప్రపంచ స్థితి, అభౌతిక స్థితి, అభౌతిక స్థితికి చేరుకున్నప్పుడు కదా జ్ఞానం. ఏమంటే ప్రపంచ విషయాలతో కాలిపోయేవాడికి జ్ఞానం. కొంతమంది నా దగ్గర కడుపు నొప్పి దొరికిపోయినండి, లేదా కాలు నొప్పి దొరికిపోయినండి, ఆ ముందు తిరిగి దిగొచ్చండి, లేదా అది పసుపు రాలిపోయినండి, ఇక్కడ కనుకోడు రాలిపోయినండి, అది నా గురువు నొప్పి తగ్గిపోయినండి, ఎక్కడ వెళ్ళొచ్చాను, ఇక్కడ వెళ్ళొచ్చాను, భగవాన్ ఏమి మీరు కాదు, ఇవన్నీ కాదని అది జ్ఞానమా? సరే మీ కడుపు దెబ్బతో మీ వేగంలో ఏ సంవత్సరాలు ఉంటున్నారు, అది జ్ఞానమా? అదే పసుపు రాలండి, ఇక్కడ కనుకోడు రాలండి, ఆ గోడలను చూసేస్తాను, ఈ గోడలను చదివేస్తాను. అంటే మానవుడు అసలు బాధ దేనికి, మానవుడు చైతన్య విషయాన్ని పెంచడానిక, మన మూడు నమ్మకాలతో నేను నింపటానిక, మతం దేనికి, జ్ఞాన సముపార్జనక, లేదా మూడు నమ్మకాలు మూడు విశ్వాసాలు పెంచుకుని చీకట్లో పడతానిక, అదే ప్రస్తుతాలు జరిగిన కొంకర, అది మనం లేమని అక్కడ విమర్శించేవారు కాదు, అది జ్ఞానమా, అది జ్ఞానమా? జ్ఞానం లేకుండా మోక్షం రాదు. ఈ లౌకిక విద్యలన్నీ మన పక్క ఎంత నిజం, లౌకిక విద్యలు కూడా అంతేనండి, వాటికి కూడా ప్రయోజనం ఉంది, మన పక్క ఎంత నిజమో ఆ లౌకిక విద్యలు కూడా అంత ప్రయోజనం. ఆత్మజ్ఞానం యొక్క ప్రయోజనం ఏంటంటే ఆత్మ సంబంధం చేస్తుంది ఆత్మజ్ఞానం. అంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు, ఏమని చెప్పారంటే అన్ని విద్యలు అనేక విద్యలను, కానీ ఆత్మజ్ఞానం మనకి ఏం మాత్రమే, అన్ని విద్యలకి రాజు ఉంటుంది ఆత్మవిద్య. ఎందుకంటే ఇతర విద్యలు మీకు పట్టేస్తుంది, కానీ ఆత్మవిద్యలో మీ ఎవరో మీకు చెల్లబడుతుంది. ఆత్మవిద్య ఈ ఎవరో మీకు పట్టిస్తుంది, ఏక విద్యలను కూడా పట్టించడం, ఈ వ్యాపించడము, ఇవన్నీ కూడా గౌరవాలు అగౌరవాలు వెంకరించడం, ఈ లౌకిక విద్యలు కూడా సంచరించడం. అది అన్ని విద్యలకి ఆత్మవిద్య రావచ్చు, అంతేకాదు అది నేనే అని భగవంతుడు చెప్పారు. అంటే మీ పిల్లలు సత్యమైన జ్ఞానం అనుకుంటున్నాము, ఆత్మైన జ్ఞానం అనుకుంటున్నాము, మీకు అది విద్యా జ్ఞానం. అంటే మీ విద్యా జ్ఞానాన్ని నిర్ణయించుకో, మీ విద్యాజ్ఞానం ఎదిరించకుండా ఇంకా మీకు సత్యం తెలియదా, ఏ మాట మాట్లాడినా మీ అహంభావం పెంచుకోవడానికి పని చేయకో. అంటే మీరు ఒక మాట మాట్లాడితే మీ అహంభావం పలకబాలి, మీరు పని చేస్తే మీ అహంభావం పలకాలి, రిడ్యూస్ అవ్వాలి అహంభావన, రిడ్యూస్ అవ్వాలి. ఓ మాట మాట్లాడితే మీ అహంభావన రిడ్యూస్ అవ్వాలి. మీ డేటి డేట్ ఎలా ఉండాలంటే మీ వ్యక్తి భావన, మీ అహంభావన ఏదో కాదు తగ్గించుకుంటూ రావాలి. మీ శరీరం పడిపోయే రోజు వచ్చేటప్పటికి అది రాలిపోవాలి, ఆ శరీరం ఉండగానే ఆ దేహబుద్ధి రాలిపోవాలి. దేహబుద్ధి రాలిపోయిన మరు క్షణాలు మీకు ఆత్మబుద్ధి కలదు. మీ ఆత్మబుద్ధి కలిగిందనుకో ఆనంద కట్టలేదు, ఎక్కడ చూసినా ఇదే. ఇది దేశకాలలో మీకు దేశకాలలో అనుభూతి అతీతులండి, ఒక చోట అంటే మరొక చోట లేకపోతే అంటే మీరు ఉండదు. ఇప్పుడు మీకు లోపల జ్ఞానం మనం ఎవరుకుంటున్నాం, భీమవారంలో ఉన్నాం, తనుకులలో అనుకుంటున్నాం కదా, ఇక జ్ఞానం కలిగినప్పుడు అంతగా ఉన్నామయ్యా మనం అని మీకు అనుభవం వచ్చాము. ఆ మహాజ్ఞానికి ఆత్మసాక్షాత్కారం పొందిన ఈ చావు చూసి ఇప్పుడు బొమ్మలాట, ఈ పుట్టుకులు చావు ఇప్పుడు బొమ్మలాట. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల పేరు దళసదన పట్టి లాంటి మీ మహిమ కను గురెవరు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా.